We continue our study in the books of the Bible.
బైబిల్లోని పుస్తకముల అధ్యయనాన్ని మనం కొనసాగిస్తున్నాం.
Today we are going to study the book of Leviticus.
ఈ రోజు మనం లేవీ కాండమును చూద్దాం.
I think it would be right to say that this is one of the books which very few Christians read.
చాలా కొద్ది మంది క్రైస్తవులు చదివే పుస్తకాల్లో ఇది ఒకటని చెప్పడం సబబే.
Because they find it very heavy or difficult.
ఇది చాలా కష్టంగాను మరియు భారంగాను వారికి అనిపిస్తుంది.
But there are some very precious lessons here.
కానీ ఎన్నో అమూల్యమైన పాఠాలు ఇందులో ఉన్నాయి.
The subject of this book is the holiness of God.
ఈ పుస్తకం యొక్క అంశం ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధత.
The word holiness occurs 159 times in this book.
ఈ పుస్తకంలో పరిశుద్ధత అనే పదము 159 సార్లు వస్తుంది.
More than in any other book of the Bible.
బైబిల్లోని మరి ఏ పుస్తకం కంటే కూడా ఎక్కువగా.
Take pains to understand not all the details but generally what this book speaks about.
సాధారణంగా ఈ పుస్తకము ఏమి చెబుతుందో తెలుసుకోవటానికి కొంత ప్రయాస పడినట్లయితే అన్ని వివరాలు కాదు.
ఇట్ కెన్ రియలీ హెల్ప్ అస్.
ఇది నిజంగా మనకు సహాయం చేస్తుంది
టువర్డ్స్ అ హోలీ లైఫ్,
మన పరిశుద్ధమైన జీవితం పట్ల.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ది లార్డ్ టీచెస్ us here about 5 offerings.
మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ మనకు 5 రకములైన బలుల గురించి మాట్లాడుతున్నాడు.
అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దెం బ్రీఫ్లీ టు యు.
నేను వాటిని మీకు వివరముగా వివరించాలని అనుకుంటున్నాను.
Five offerings are described in the first 5 chapters.
ఈ 5 బలులు కూడా లేవీ కాండములోని మొదటి 5 అధ్యాయాల్లో ప్రస్తావించబడ్డాయి.
In the first chapter,
మొదటి అధ్యాయంలో
you read about the burnt offering.
దహన బలిని గురించి మీరు చదువుతారు.
Now this was different from other offerings in many ways.
ఇతర బలులు కంటే అనేక రకాలుగా ఇది వేరుగా ఉంటుంది.
And it was primarily to describe a man's total surrender to God.
Oka manushudu sampurnanga devuniki appaginchukuntunnu idi soochistundi.
First of all, Jesus himself as his total surrender to the Father as a burnt offering on the cross.
Mottamodatiga Yesu Christu prabhu varu tandriki sampurnanga siluvalo dahana baliga arpinchukunnadu.
And we also have to follow Jesus not as an offering for sin but offering ourselves like it says in Romans 12:1 as a spiritual service of worship.
మనము కూడా ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలి, పాపములకు బలి అర్పించుటలో కాదు కానీ రోమా 12:1 చెప్పినట్లుగా మన శరీరములను దేవునికి అప్పగించుకుంటూ ద్వారా దేవునికి అనుకూలమైన సజీవ యాగము చేయాలి.
In a sense, all the offerings had to deal with sin.
ఒక విధంగా చూసినట్లయితే అన్ని బలులు కూడా పాపమునకు సంబంధించినవే.
All the offerings were specifically mentioned as sin offerings and guilt offerings.
అందులో రెండు అర్పణలు, ఒకటి పాప పరిహారార్థ బలి, అపరాధ బలి.
సో ఈచ్ ఆఫ్ దెం హాడ్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ విచ్ దే ఎంఫసైజ్.
ఈ రెండింటిలో కూడా వేర్వేరు విషయాలు నొక్కి చెప్పడం జరిగింది.
ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బర్న్ట్ ఆఫరింగ్ వాస్ టు బి కంప్లీట్లీ బర్న్డ్.
ఉదాహరణకు దహన బలి విషయంలో సంపూర్ణంగా అది దహించి వేయబడాలి.
వర్స్ 17 ఇట్ సేస్ హౌ ద ప్రీస్ట్ ఇస్ ఆఫర్డ్ అప్ ఇస్ అ స్మోక్ ఆన్ ది ఆల్టర్ which is on the fire. It is a burnt offering, an offering by fire of a soothing aroma to the Lord.
Vagata adhyayam 17th vachanamulo yajakudu ee vidhanga balipeetam meda danni dahinchi adi dahana baliga chesi yehovaku impaina suvasana gala homam ga chestadu raayabadindi.
And it could be bullock,
adi eddaina kavachu.
It could be a dove,
adi gorraina kavachu pauramaina kavachu.
According to each person's ability,
prati manushuni yokka samardhyamunu batti.
And notice, you couldn't place the whole bullock on the altar.
Gamaninchandi aa yeddu mottanni kuda aa balipeetam meda pettaledu.
To be cut into pieces.
Mottamodata danni mukkaluga cheyali.
It says in verse 8 that Aaron's sons had to arrange the pieces of the head etc., the entrails and legs washed with water etc. in verse 9.
Ikkada 8th vachanamlo cheppabadindi Aharonu kumarulu aa avayavamulanu talanu krovvunu balipeetam meda unna agni meda petti kattila paina chakkaga perchali. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగాలి.
జీసస్ ఆఫర్డ్ హింసెల్ఫ్ అప్ కంప్లీట్లీ టు ద ఫాదర్.
యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి సంపూర్ణంగా అప్పగించుకున్నారు.
దిస్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ వర్షిప్.
ఇది ఆరాధనకు సాదృశ్యంగా ఉంది.
Romans 12:1 ఇట్ సేస్ హౌ వి ఆఫర్ ఆర్సెల్వ్స్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్.
రోమా 12:1 చెప్పబడింది మనము సజీవ యాగముగా దేవునికి ఏ విధంగా అప్పగించుకోవాలో.
దాట్ ఈస్ అవర్ వర్షిప్ ఇట్ సేస్.
అదే మన ఆరాధన అని అక్కడ చెప్పబడింది.
Worship not in words.
ఆరాధన అంటే కేవలం మాటల్లో ఉండేది కాదు.
Worship is to give everything we have as a burnt offering on the altar.
ఆరాధన అంటే మనం కలిగినదంతా కూడా దహన బలిగా బలిపీఠం మీద పెట్టటమే.
Body, time,
మన శరీరము, మన మనసు,
our job, money,
మన ఉద్యోగము, మన డబ్బు,
ఎవ్రీథింగ్,
సమస్తము కూడా,
ఆల్ ఆర్ అంబిషన్స్, ప్లాన్స్,
మన ప్రణాళికలు, మన లక్ష్యములు,
ఆల్ ఆన్ ది ఆల్టర్,
అన్ని కూడా బలిపీఠం మీద పెట్టాలి,
అవన్నీ
కూడా దహించిపోవాలి.
I don't want anything of mine.
ప్రభువా, నాకు ఏమి వద్దు.
I rise from the ashes as a new person in Christ.
నేను ఆ బూడిదలో నుండి క్రీస్తులో నూతన పురుషునిగా బయటకు వస్తాను.
And in that resurrection, only to do the will of God like Jesus lived on earth.
ఆ పునరుద్ధానములో యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్లుగా కేవలం దేవుని చిత్తమును మాత్రమే నెరవేరుస్తాను.
One part of me is not burnt on that altar.
ఒకవేళ నాలోని ఒక భాగము ఆ బలిపీఠం మీద దహించబడకపోయినట్లయితే,
I can still praise the Lord with my lips, but I can't worship him.
నా పెదవులతో నేను దేవుణ్ణి స్తుతించొచ్చేమో కానీ నేను ఆయన్ను ఆరాధన చేయలేను.
Worship is total burning of everything.
ఆరాధన అంటే సమస్తము కూడా దహించి వేయబట్టం.
It's a complete giving of ourselves to God.
సంపూర్ణంగా మనల్ని మనం దేవునికి ఇచ్చి వేసుకునుట.
That is the first offering.
అది మొదటి బలి అర్పణ.
The second offering in chapter 2 is described as a grain offering.
రెండవ అర్పణ ఏమిటంటే, రెండవ అధ్యాయంలో చెప్పబడింది నైవేద్య అర్పణ.
And that there is no blood in it.
దీనిలో రక్తం ఉండదు.
It is an offering to show our respect for God.
దేవుని యెడల మనకున్న గౌరవమును సూచించడానికి ఈ అర్పణ అర్పిస్తారు.
They offered flour or grain, salt, oil, frankincense.
అక్కడ వారు పువ్వులు, ధాన్యమును, ఉప్పును, నూనెను, సాంబ్రాణిని అర్పిస్తుంటారు.
And that salt symbolized the fact that this was an eternal covenant. Salt always symbolizes eternal.
ఆ ఉప్పు నిత్య నిబంధనను సూచిస్తుంది. ఉప్పు ఎల్లప్పుడూ కూడా నిత్యమైన దాన్ని సూచిస్తుంది.
It says here that in verse 11 of chapter 2, no grain offering shall be made with leaven.
రెండో అధ్యాయం 11వ వచనంలో చెప్పబడింది, మీరు యెహోవాకు చేయు నైవేద్యమేదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు.
That speaks of a freedom from sin.
పాపము నుండి విడుదలను అది చెప్తోంది.
So if the first one shows a total devotion to God, the burnt offering.
మొట్టమొదటిది దేవుని మీద ఉండవలసిన సంపూర్ణమైన దైవ భక్తిని గురించి చెప్తుంది దహన బలి.
Here is we are showing our respect for him.
ఇక్కడేమో ఆయన మీద మనకున్న గౌరవమును సూచించడానికి ఇది చెప్తుంది.
Then in the third offering we come to express our gratitude.
తరువాత మూడవ అర్పణలో దేవునికి మన కృతజ్ఞతలను తెలియజేసే విధంగా ఉంటుంది అది.
To show that we have come to peace with God, it's called a peace offering.
మరియు మనము దేవునితో సమాధాన పట్టానికి వచ్చినట్లు అది సూచిస్తుంది. అందుకే దాని పేరు సమాధాన బలి అని పిలువబడింది.
And there we are expressing our thanksgiving.
అక్కడ మనము మన కృతజ్ఞతలను దేవునికి తెలియజేస్తున్నాం.
And we are testifying that we have relationship with God has come to peace.
అక్కడ మనం సాక్ష్యమిస్తున్నాం దేవునితో మనం కలిగి ఉన్న సంబంధము సమాధానంతో కలిగి ఉందని.
That's something which also we have through the cross of Jesus Christ.
యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువతోనే మనం అక్కడికి రాగలిగాము.
Different aspects of the death of Christ pictured in these five different offerings.
ఈ ఐదు వేరు వేరు అర్పణల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గురించిన వివిధ రకాల కోణాలు ఆవిష్కరించబడ్డాయి.
Then we come to the fourth, which is sin offering.
ఆ తర్వాత మనం నాలుగో అర్పణ ఎద్దుకు వచ్చాం. అదే పాప పరిహారార్థ బలి.
Where there are different types of offerings for the sins of the priest or the whole congregation or ruler.
అక్కడ యాజకునికి, సమాజ మందిరం అంతటికి లేక అధిపతులకు వేర్వేరు అర్పణలు అర్పించబడతాయి.
కామన్ పర్సన్,
పేద ప్రజలకు.
ఫర్ ఎగ్జాంపుల్,
ఉదాహరణకు,
ఇఫ్ ఇట్స్ ది అనాయింటెడ్ ప్రీస్ట్ హూ సిన్స్,
అభిషేకించబడిన యాజకుడు పాపం చేసినట్లయితే,
ఆర్ ద హోల్ కాంగ్రిగేషన్ సిన్స్,
లేక సమాజం మొత్తం పాపం చేసినట్లయితే,
డిఫరెంట్ ఆఫరింగ్స్,
రకరకాల అర్పణలు ఉన్నాయి.
An ordinary person sinning is not as serious as a priest sinning.
Oka samanyudu chese paapamu yajukudu chese paapam anta teevramainadi kaadu.
Notice another thing.
Ikkada oka vishayanni gamaninchandi.
This is here in chapter 4 verse 2 is on sinning without knowing it.
4va adhyayam 2va vachanamulo teliyakundane paapam chesinatlayite.
Intentionally.
Uddeshapurvakanga kaakunda.
And then we get light on it.
Aa tarvata dani meda neeku velugu kaliginatlayite.
There is really no provision for sinning intentionally.
నిజానికి కావాలని పాపం చేసినట్లయితే దానికి ఎటువంటి సదుపాయం లేదు.
It's a very serious thing.
అది ఎంతో తీవ్రమైన విషయము.
that you read there, if a person sins unintentionally, chapter 4 verse 2.
ఇక్కడ మనం చదువుతాం 4వ అధ్యాయం 2వ వచనములో దేని విషయమైన ఎవరైనా పొరపాటున చేరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల.
And notice here in chapter 4 verse 3.
గమనించండి ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనములో
If an anointed priest sins, he has to bring a bull.
ఒక అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల తాను కోడిదేవుడను తీసుకొని రావాలి.
And if the whole congregation verse 13 sins.
సమాజమంతయు కూడా పాపం చేసిన ఎడల 13వ వచనము
Also got to bring.
వారు కూడా ఒక కోడిదేవుడను తీసుకొని రావాలి.
But in verse 27.
కానీ 27వ వచనములో
If an ordinary person sins.
ఒక సామాన్యమైన వ్యక్తి పాపం చేస్తే
only bring verse 28 a female goat.
అతడు కేవలం ఒక ఆడ మేక పిల్లను అర్పణగా తీసుకొని రావాలి.
Bullock was much more expensive than a female goat.
ఒక ఆడ మేక పిల్ల కంటే కోడిదేవుడు ఎంతో ఖరీదైనది.
And there the Lord was proving, showing that a priest sinning is much more serious than an ordinary person sinning.
అక్కడ దేవుడు చెప్తున్నాడు ఒక సామాన్యమైన వ్యక్తి పాపం చేయటం కంటే ఒక యాజకుడు పాపం చేయటం ఎంతో తీవ్రమైనదని.
You compare verse 3 with 13, you find that one leader sinning is equal to all the people in the church sinning.
3:13లో మనం చదువుతాం ఒక నాయకుడు పాపం చేసినది ఆ సమాజమంతయు కూడా పాపం చేసినంత సమానము.
Many people don't realize that God takes the sin of leaders much more seriously.
నాయకుని యొక్క పాపాన్ని దేవుడు ఎంతో తీవ్రంగా తీసుకుంటాడని అనేక మందికి తెలియదు.
That his sin is equal to all the 100 people in his church sinning.
తాను చేసిన పాపము ఆ సంఘములోని 100 మంది కూడా కలిసి చేసిన పాపంతో సమానము.
That's the meaning of putting these two people in the same category.
ఈ రెండు రకములైన ప్రజలను ఒకే దగ్గర పెట్టుట్లు అదే ఉద్దేశము.
Then the fifth offering is a guilt offering.
5వ అర్పణ అపరాధ బలి.
That's we read in chapter 5.
అది మనం 5వ అధ్యాయంలో చదువుతాం.
If a person sins, and here is where he sins not only against God but against man also.
ఒక మనిషి పాపం చేసినప్పుడు అతడు కేవలం దేవునికి విరోధంగా మాత్రమే కాదు మనుషులకు కూడా విరోధంగా పాపం చేసినట్లయితే.
And here he has to make restitution.
అతడు ఇక్కడ నష్టపరిహారంను చెల్లించాలి.
You see for example in verse 15.
ఉదాహరణకు మనం 15వ వచనాన్ని చూద్దాం.
What he has to bring before God.
అతడు దేవుని దగ్గరకు ఏమి తీసుకొని రావాలి ఇక్కడ ఉంది.
Verse 16 he has to make restitution for the sin he has committed.
16వ వచనము తాను చేసిన పాపముల విషయమై నష్టపరిహారం చెల్లించాలి.
That means he has to give back to the person he has wronged what he has taken wrongfully.
దాని అర్థం ఏమంటే ఎదుటి వ్యక్తి నుండి ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడో దాన్ని తిరిగి చెల్లించుట.
Add 20% to it.
దానికి 20% కలిపి ఇవ్వాలి.
God does not allow us to just come to him and ask forgiveness if we have wronged another person.
నీవు ఎదుటి వ్యక్తి విషయంలో తప్పు చేసినట్లయితే కేవలం దేవుని యద్దకు వచ్చి క్షమాపణ అడిగితే సరిపోదు.
We have to get that person's forgiveness also.
ఆ వ్యక్తి యొక్క క్షమాపణ కూడా మనం పొందాలి.
Not only God.
దేవుణ్ణి మాత్రమే కాదు.
But also that man.
ఆ వ్యక్తి యద్ద నుండి కూడా.
So all these things are brought out in these offerings.
కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ అర్పణల ద్వారా తీసుకొని రాబడతాయి.
Sin is not only in the vertical direction, it's in the horizontal direction.
నీ పాపము కేవలం నిలువుగానే కాదు అడ్డుగా కూడా ఉంటుంది.
Paul said, I keep my conscience clear before God and before men.
పౌల్ చెప్పాడు నా మనస్సాక్షి నేను దేవుని ఎదుటను మరియు మనుషుల ఎదుట కూడా నిర్మలముగా ఉంచుకున్నాను.
Now notice in chapter 6 in verse 13.
గమనించండి ఇప్పుడు 6వ అధ్యాయం 13వ వచనములో
Here we read.
ఇక్కడ మనం చదువుతాం.
This fire which is kept on the altar must burn continually.
బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను.
It must never go out.
అది ఆరిపోకూడదు.
Kept burning all the time.
మనం ఎల్లప్పుడూ మండుచూ ఉండాలి.
And that is a law which was there in the Old Testament.
అది పాత నిబంధనలో ఉన్న నియమము.
And it's something which God wants to teach us that in our life, all the time in our heart, there must be a burning fire towards God.
ఇక్కడ దేవుడు మనకు బోధిస్తున్నాడు మన జీవితంలో కూడా మన హృదయంలో ఎల్లప్పుడూ దేవుని యెడల మంట కలిగి ఉండాలి.
I want to show you another verse.
నేను మీకు ఇంకొక వచనం కూడా చూపించాలనుకుంటున్నాను.
In chapter 7,
7వ అధ్యాయంలో
and verse 29.
29వ వచనము
He says if he who offers a sacrifice of his peace offerings
ఎవరైతే యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో
verse 30 his own hands are to bring his offerings by fire to the Lord
30వ వచనము అతడు తన చేతులలోనే యెహోవాకు హోమ ద్రవ్యములను తీసుకొని రావాలి
Why is this emphasis on your own hands?
ఎందుకు ఇక్కడ తన సొంత చేతులు అని వ్రాయబడింది?
Man comes and brings an offering.
ఒక మనిషిడు అర్పణను తీసుకుని వచ్చినట్లయితే,
or his hand on a bullock.
లేక తన చేతిని ఆ కోడి దూడ మీద పెట్టినప్పుడు,
he is identifying himself.
తన్ను తాను ధృవీకరించుకుంటున్నాడు
with that animal.
ఆ జంతువుతో.
He is taking complete blame for his sin.
అతడు తన పాపమునకు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నాడు.
Not blaming somebody else.
అతడు వేరే వారిని నిందించట్లేదు.
One of the things you see here.
మీరు ఇక్కడ చూసే విషయాల్లో ఒకటేమిటంటే,
I bring a bullock, I'm saying this is not my wife's fault, this is not anybody else's fault, it's my fault.
నేను ఒక కోడెదూడను తీసుకుని వచ్చినప్పుడు ఇది నా భార్య చేసిన తప్పు కాదు, ఇతరులు చేసిన తప్పు కాదు, ఇది నేను చేసిన తప్పే.
That's very important when we come to God with an offering.
మనము దేవుని దగ్గరకు అర్పణ తీసుకుని వచ్చినప్పుడు ఇదెంతో ప్రాముఖ్యమైన విషయం.
That I am taking complete responsibility for my sin.
నేను చేసిన పాపమునకు నేనే సంపూర్ణమైన బాధ్యతను వహిస్తున్నాను.
Not blaming anybody else for it.
దాని కొరకు నేను ఎవరిని కూడా నిందించట్లేదు.
These are some important principles that we see here.
ఇక్కడ మనం చూస్తున్న కొన్ని ప్రధానమైన నియమాలు ఇవి.
And we also see here, just as a matter of interest, that the priest would get a part of some of the offerings for their food.
ఇక్కడ మనం చూస్తున్నాం ఆ అర్పణల నుండి కొంచెం భాగాన్ని యాజకుడు తన ఆహారం కోసం తీసుకుంటాడు.
In chapter 8 verse 8 we read about this Urim and Thummim which I mentioned in our last study.
మన గత అధ్యయనములో మనం చూసినట్లుగా ఊరీము తుమ్మీములు ఇక్కడ 8వ అధ్యాయం 8వ వచనములో వచ్చాయి.
That it was placed, the breast piece was in the breast piece was put the Urim and the Thummim.
ఆ పతకములో ఊరీము తుమ్మీమును వాటిని ఉంచుతారు.
That was something which by which a priest could find out whether yes or no, what is God's will.
దేవుని చిత్తము అవునా కాదా అని వాటి ద్వారా యాజకుడు కనుగొనగలుగుతాడు.
They did not have the Holy Spirit in their heart those days.
ఆ రోజుల్లో వారి హృదయముల్లో పరిశుద్ధాత్మ లేడు.
By this stone or something, nobody knows exactly what it is.
కాబట్టి ఈ రాయిని లేక అది రాయో ఏంటో ఎవరికి తెలియదు.
That people could find out God's will.
దాని ద్వారా ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనగలుగుతారు.
And they had to go to the priest to find out.
దాన్ని కనుక్కోటానికి వారు యాజకుని దగ్గరికి వెళ్ళవలసి ఉంది.
ప్రీస్ట్
ప్రధాన యాజకుని దగ్గరకు.
He had this with him.
ఎందుకంటే వాటిని ఆయనే కలిగి ఉంటాడు.
Some way find out whether it's yes or no.
కాబట్టి ఇది దేవుని చిత్తమా కాదా అని ఆయనే కనుగొంటాడు.
Teachers have the responsibility for us to go to Jesus our high priest to find out God's will.
మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు యద్దకు మనం వెళ్లి దేవుని చిత్తము కనుగొనాలనే బాధ్యతను ఇది మనకు గుర్తు చేస్తుంది.
I want you to see how when this offering was placed upon the altar in chapter 9.
ఈ అర్పణ బలిపీఠం మీద పెట్టినప్పుడు 9వ అధ్యాయంలో మీరు ఒకటి గమనించాలని నేను కోరుకుంటున్నాను.
Before fire came from the altar.
ఆ బలిపీఠం మీదకి అగ్ని దిగి వస్తుంది.
The Lord burnt up the burnt offering and all the fat on the altar.
ఆ దహన బలిని దహించి వేసి ఆ క్రొవ్వంతటిని కూడా దహించి వేస్తుంది.
All the fat was burnt up.
క్రొవ్వంతా కూడా దహించి వేయబడుతుంది.
There is a verse in chapter 3
3వ అధ్యాయంలో ఒక వచనం ఉంది.
In the last part of verse 16
16వ వచనం యొక్క చివరి భాగంలో,
all the fat is the Lord.
ఆ క్రొవ్వంతయు యెహోవాదే.
And then verse 17, you shall not eat any fat.
17వ వచనము, నీవు ఏ క్రొవ్వును తినకూడదు.
We see the fat being burnt up in chapter 9 verse 24.
ఇక్కడ మనం చదువుతాం 9వ అధ్యాయం 24వ వచనములో క్రొవ్వు దహించవేయబడినట్లుగా.
All this had a meaning.
వీటన్నింటికి కూడా అర్థం ఉంది.
That when it comes to the fat was a picture of glory.
అక్కడ క్రొవ్వు మహిమకు సాదృశ్యంగా ఉంది.
All the glory
మహిమంతయు కూడా
belongs to God.
మహిమంతయు కూడా యెహోవాదే.
We cannot touch it.
మనము దాన్ని ముట్టుకోలేము.
There was a law. It says it was a law in chapter 3.
3వ అధ్యాయంలో ఒక నియమం ఉంది.
This is a perpetual statute, chapter 3 verse 17, in all your generations.
ఇది ఎన్నటికి ఉండే నియమము మీ తరములన్నింటికి కూడా.
Friday, this is a perpetual statute. All glory must be given to God.
ఇది ఎన్నటికి ఉండే నియమము మహిమంతయు కూడా యెహోవాకే ఇవ్వాలి.
We cannot touch one bit of it.
దానిలో కొంచెం కూడా మనం ముట్టుకోలేము.
Please take a little bit of that fat.
ఆ క్రొవ్వులో కొంచెమైనా నీవు రుచి చూసినట్లయితే,
like we read Eli's sons later on did it.
తర్వాత ఏలీ కుమారులు ఆ విధంగా చేసినట్లుగా మనం చదువుతాం.
And God smote them.
దేవుడు వారిని మొత్తాడు.
Think of the number of people today who are taking a little bit of the glory for themselves.
ఈనాడు అనేక మంది దేవుని యొక్క మహిమను కొంచెం వారి కొరకు తీసుకుంటున్నారు. వారి గురించి ఒకసారి ఆలోచించండి.
All the fat is the Lord's. All the glory is the Lord's.
కృవంతయు యెహోవాదే మహిమంతయు యెహోవాదే
స్పిరిచువల్ స్టాట్యూ
ఇది ఎన్నటెన్నటికి ఉండే నిబంధన
సో ద ఫైర్ కేమ్ అండ్ ఫెల్ అండ్ ఆల్ ద పీపుల్ ఫెల్ ఆన్ దేర్ ఫేసెస్ వెన్ దే సా ద గ్లోరీ ఆఫ్ గాడ్
కాబట్టి దేవుని సన్నిధి నుండి అగ్ని బయలువెళ్లి బలిపీఠం మీద ఉన్న దహన బలిని కాల్చివేసింది ప్రజలందరూ దాన్ని చూచి సాగిలపడ్డారు
అండ్ దెన్ వి రీడ్
ఆ తర్వాత మనం చదువుతాం
దట్ నాదాబ్ అండ్ అబీహు ద సన్స్ ఆఫ్ ఏరన్ డిడ్ సంథింగ్
అహరోను కుమారులైన నాదాబు అబీహులు ఒక పని చేసినట్లుగా మనం చదువుతాం
దే సా దిస్ ఫైర్ అండ్ దే వర్ వెరీ ఇంప్రెస్డ్
వాళ్ళు ఈ అగ్నిని చూసి ఎంతో ముగ్ధులయ్యారు
దట్ వాస్ ఎ రియల్ ఫైర్ దట్ కేమ్ ఫ్రమ్ ద లార్డ్
అది నిజముగా యెహోవా సన్నిధి నుండి వచ్చిన అగ్ని
Picture of the anointing and fire of the Holy Spirit.
Adi parishuddhaatma yokka abhishekamunakunu agnikini sadrishyanga undi.
Nadab and Abihu, when they saw that,
Nadabu Abihulu vaallu danni chusinappudu
they decided to duplicate it and produce a strange fire before the Lord.
Vaallu danni chusi devuni sannidhilo oka vintayina agnini puttinchalanukunnaru.
God was so angry with them for trying to duplicate the heavenly fire.
పరలోక సంబంధమైన అగ్నిని వాళ్ళు నకిలీదిగా చేయాలనుకున్నప్పుడు దేవుడు వారి మీద ఎంతో కోపగించాడు
వన్స్ మోర్ ఫైర్ కేమ్ ఫ్రమ్ ద లార్డ్ వర్స్ 2 దిస్ టైమ్ టు కిల్ బోత్ ఆఫ్ దెం
అప్పుడు దేవుని యొద్ద నుండి మరొక అగ్ని వచ్చింది వారిద్దరిని చంపివేయడానికి
ఫస్ట్ ఫైర్ వాస్ ఎన్ అక్సెప్టెన్స్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఇన్ చాప్టర్ 9 వర్స్ 24 ఆల్ ద గ్లోరియస్ గాడ్స్
మొదటి అగ్ని ఏమో వాళ్ళు అర్పించిన అర్పణకు అంగీకారంగా మహిమంతయు యెహోవాదని చెప్పడానికి వచ్చింది 9వ అధ్యాయం 24వ వచనం
సెకండ్ వాస్ ఎ ఫైర్ ఆఫ్ జడ్జ్మెంట్
రెండవ అగ్ని ఏమో తీర్పు
జడ్జ్మెంట్ కమ్ ఆన్
దేని మీదకి ఆ తీర్పు వచ్చింది
కేమ్ ఆన్ పీపుల్ ట్రైన్ టు డూప్లికేట్ ద ఫైర్ ఆఫ్ గాడ్
దేవుని యొక్క అగ్నిని ప్రజలు నకిలీదిగా వేరొక అగ్ని చేయడానికి ప్రయత్నించినప్పుడు వచ్చింది అది
దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రీచర్స్ టుడే ట్రైన్ టు డూప్లికేట్ ది అనాయింటింగ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్
ఈనాడు అనేక మంది బోధకులు పరిశుద్ధాత్మ యొక్క అగ్నిని అభిషేకాన్ని నకిలీదిగా చేయడానికి చూస్తూ ఉన్నారు
సమ్టైమ్స్ బై రిపీటింగ్ హల్లెలూయా హల్లెలూయా మెనీ మెనీ టైమ్స్
కొన్నిసార్లు వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా అని అనేక సార్లు చెప్పడం ద్వారా
ఆల్ టెల్లింగ్ పీపుల్ కమ్ ఆన్ ప్రైజ్ ద లార్డ్ కమ్ ఆన్ ప్రైజ్ ద లార్డ్ కమ్ ఆన్ ప్రైజ్ ద లార్డ్
ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం ద్వారా
వర్కింగ్ పీపుల్ అప్ ఎమోషనలీ
ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా
అండ్ దట్ ఎమోషనల్ ఎక్సైట్మెంట్ ఇస్ ఎ ఫాల్స్ ఫైర్
ఆ భావోద్వేగాల వలన పరవశించిపోవడం ద్వారా అది వేరొక అగ్నిగా మారుతుంది
యూ షుడ్ నాట్ బి డిసీవ్డ్ బై దట్
దాన్ని చూసి మనం మోసపోకూడదు
గాడ్స్ యాంగ్రీ విత్ ఆల్ దట్
దానంతటిని బట్టి దేవుడు ఎంతో కోపగించాడు
డోంట్ ఫైండ్ జీసస్ ఆర్ ది అపోస్టిల్స్ డూయింగ్ సచ్ థింగ్స్
యేసుక్రీస్తు ప్రభు కానీ అపోస్తులు కానీ ఆ విధంగా చేసినట్లుగా మనం చూడము
లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ టుడే అండ్ మెనీ ఆర్ ఇమిటేటింగ్ దట్
అనేక మంది ఈనాడు ఆ విధంగా చేస్తున్నారు అనేక మంది వాటిని అనుకరిస్తున్నారు
సో వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్
కనుక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి
లెట్ మీ షో యు అనదర్ వర్స్
నేను మీకు వేరొక వచనాన్ని కూడా చూపిస్తాను
చాప్టర్ 11 వర్స్ 44
11వ అధ్యాయం 44వ వచనము
The Lord says, I am holy, so you must never make yourselves unclean with various things.
Prabhu cheptunadu, nenu parishuddunnu, kanuka meeru aneka vishayamula dwara apavitra parchukokoladu.
Give them laws about food to teach them to be clean in their life.
Aharamunaku sambandhinchina konni niyamalu aina variki icharu, endukante vaari jeevithamlo e vidhanga parishubhranga undalani.
Certain animals you should not eat.
Konni jantuvulu meeru tinakodadu.
It was to teach them to be clean in their life.
వారి జీవితంలో వారు పరిశుభ్రంగా ఉండటానికి చెప్పటానికి మాత్రమే
చాప్టర్ 12 టు చాప్టర్ 15 వి రీడ్ అబౌట్ మెనీ హెల్త్ లాస్
12వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో నియమాలు ఉన్నాయి
వి రీడ్ అబౌట్ లాస్ కన్సర్నింగ్ లెపర్స్
కుష్ఠరోగులకు సంబంధించిన న్యాయ విధులు ఇక్కడ ఉన్నాయి
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ చాప్టర్ 13 అబౌట్ హౌ యు షుడ్ నాట్ ఇమీడియట్లీ జడ్జ్ వెన్ యు సీ సమ్ స్పాట్ ఇన్ ఎ పర్సన్ సేయింగ్ హీస్ ఎ లెపర్
ఉదాహరణకు మనం 13వ అధ్యాయంలో చూసినట్లయితే ఏదైనా ఒక మచ్చ ఒక వ్యక్తి మీద చూసిన వెంటనే మనం అతడు కుష్ఠవాడని ఏ విధంగా తీర్పు తెచ్చుకూడదో కూడా ఇక్కడ ఉంది
ఇట్ సేస్ ద ప్రీస్ట్ మస్ట్ లుక్ అట్ హిమ్ చాప్టర్ 13 వర్స్ 3
యాజకుడు వాణ్ణి చూడాలి అని ఉంది 13వ అధ్యాయం 3వ వచనం
అండ్ దెన్ అగైన్ ఆన్ ద 7th డే వర్స్ 5
అతనిని మరలా 7వ రోజు చూడాలని ఉంది 5వ వచనము
అండ్ ఇఫ్ ది ఇన్ఫెక్షన్ హస్ ఫేడెడ్ వర్స్ 6
ఒకవేళ ఆ పొడ చర్మమందు వ్యాపించక అదే తీర్న ఉంటే
ప్లీజ్ క్లీన్
అప్పుడు అతడు పవిత్రుడే
సో వాట్ ఈస్ ద లార్డ్ ట్రైంగ్ టు సే
కాబట్టి ఆ నియమము ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తుంది
డోంట్ రష్ ఇన్ టు అ జడ్జ్మెంట్
తీర్పు తీర్చడానికి తొందరపడవద్దు ఒక మనిషిని చూసి వెంటనే అతడు కుష్ఠవాడని చెప్పవద్దు
వెయిట్ ఫర్ 7 డేస్ కమ్ బ్యాక్ అండ్ లుక్ అగైన్
7 రోజులు ఆగు తర్వాత వచ్చి మరలా చూడు
హౌ మెనీ బిలీవర్స్ follow these rules
ఎంతమంది విశ్వాసులు
ఈ విధులను పాటిస్తారు.
యు సీ సంథింగ్ ఇన్ సమ్ బ్రదర్,
ఒక సహోదరులో నీవు ఏదో చూస్తావు,
వితౌట్ థింకింగ్ యు గో అండ్ జడ్జ్,
నీవు ఆలోచించకుండానే అతన్ని తీర్పు తీరుస్తావు.
గో అండ్ టెల్ అదర్ పీపుల్,
వెళ్లి వేరే వాళ్ళకి చెప్తావు.
హియర్ ద ప్రీస్ట్ కుడ్ నాట్ డు ఇట్,
ఇక్కడ యాజకుడు ఆ విధంగా చేయకూడదు.
యు హావ్ టు లుక్ కేర్ఫుల్లీ,
అతను ఎంతో జాగ్రత్తగా చూడాలి,
ఎగ్జామిన్
పరీక్షించాలి.
టోలీ ఆన్ ద స్కిన్,
అది చర్మం మీదనే ఉందా,
ఇస్ ఇట్ డీపర్ దెన్ ద స్కిన్ వర్స్ 4,
అది చర్మము లోపల కూడా ఉందా, నాలుగో వచనము,
7 డేస్ సీ ఇఫ్ ఇట్ ఇస్,
7 రోజులు చూసిన తర్వాత కూడా అది ఇంకా అంతే ఉందా,
ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ దేర్ దెన్ హి హస్ టు సే ఇట్స్ లెప్రసీ వర్స్ 8,
ఇంకా అప్పటికీ కూడా ఉన్నట్లయితే అతడు కుష్టివాడు అని చెప్పవలసినది, 8వ వచనము.
సో దిస్ ఇస్ టీచింగ్ us how not to judge other people easily.
ఇది మనకేం బోధిస్తుందంటే ఇతరులను అంత సులువుగా మనం తీర్పు తీర్చకూడదని.
ఇట్ సేస్ ద సేమ్ థింగ్,
అనేక సార్లు ఇదే విషయాన్ని మనకు చెప్తూ ఉంది. 26వ వచనము,
వర్స్ 31, హి లుక్స్ అట్ ది ఇన్ఫెక్షన్,
31వ వచనము, అది వ్యాపించిందా లేదా చూడాలి,
అండ్ ఇస్ ఇట్ డీపర్ దెన్ ద స్కిన్,
అది చర్మము కంటే పల్లముగా ఉందా.
ఆల్వేస్ ఆన్ ఎగ్జామినింగ్ వెరీ కేర్ఫుల్లీ,
ఇక్కడ మనకు నొక్కి చెప్పేది ఏమిటంటే ఎప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా పరీక్షించి చూడాలి.
వండర్ఫుల్ టు సీ ఇన్ చాప్టర్ 14 హౌ దిస్ లెపర్ ఇస్ క్లెన్స్డ్,
ఆ కుష్టివాడు ఏ విధంగా పవిత్రుడవుతాడో చూడటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. 14వ అధ్యాయంలో
ఇట్స్ ఎ గిల్ట్ ఆఫరింగ్ ఆఫ్టర్ హి ఇస్ క్లెన్స్డ్ ఆఫ్ దిస్ లెప్రసీ, ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ హావ్ బీయింగ్ క్లెన్స్డ్ ఫ్రమ్ సిన,
ఆ కుష్టురోగి పవిత్రుడని నిర్ణయించిన తర్వాత వెళ్లి అపరాధ బలిని అర్పిస్తాడు, అది పాపక్షమాపణకు సాదృశ్యంగా ఉంది.
అండ్ వర్స్ 14 ఆఫ్ చాప్టర్ 14,
14వ అధ్యాయం 14వ వచనం,
ఎ లిటిల్ బిట్ ఆఫ్ ద బ్లడ్ గిల్ట్ ఆఫరింగ్,
ఆ అపరాధ పరిహారార్థ బలిలో కొంచెం రక్తం తీసుకుని,
పుట్ ఎ లిటిల్ బిట్ ఆన్ ద రైట్ ఇయర్ ద రైట్ హ్యాండ్ రైట్ ఫుట్,
కుడి చెవి కొన మీదను, కుడి చేతి బొటన వ్రేలు మీదను, కుడికాలి బొటన వ్రేలు మీదను రాయాలి.
దట్ మీన్స్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్ బీయింగ్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్,
అదేమి సూచిస్తుందంటే అరికాల నుండి తల వరకు కూడా యేసు రక్తం ద్వారా పవిత్రపరచబడ్డాము అని.
అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ద సేమ్ వేర్ ద బ్లడ్ హస్ కమ్ ఇన్ ద ఇయర్ అండ్ ద థంబ్ అండ్ ద ఫుట్,
ఆ తర్వాత 17వ వచనములో ఎక్కడైతే రక్తము రాయబడి ఉందో, కుడి చెవి కొన మీద, కుడి చేతి బొటన వేలు మీద, కుడికాలి బొటన వేలు మీద,
యు పుట్ సమ్ ఆయిల్ పిక్చర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్,
నూనె రాయాలి, అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది.
అండ్ దెన్ మీన్స్ వెన్ వి ఆర్ బోర్న్ అగైన్ వి ఆర్ క్లెన్స్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్,
అది మనము నూతనముగా జన్మించాము, మనము పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధాత్మ వస్తాడు.
అండ్ దెన్ వర్స్ 18, ద రెస్ట్ ఆఫ్ ది ఆయిల్,
ఆ తర్వాత 18వ వచనములో ఆ మిగిలిన నూనె,
పోర్ అపాన్ హిస్ హెడ్,
18వ వచనములో ఆ మిగిలిన నూనె యాజకుడు అతని తల మీద పోస్తాడు.
దట్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ ద బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్,
అది పరిశుద్ధాత్మలో బాప్తిస్మమునకు సాదృశ్యంగా ఉంది.
అండ్ దట్ ఇస్ ద సేమ్ థింగ్ దట్ వాస్ డన్ ఫర్ ద ప్రీస్ట్,
యాజకునికి కూడా అదే విధంగా జరుగుతుంది.
ద ప్రివిలేజ్ దట్ ద ప్రీస్ట్ హాడ్ దిస్ లెపర్ హాడ్,
ఆ యాజకునికి ఏ ధన్యత అయితే ఉందో ఆ కుష్ఠరోగికి కూడా అదే ధన్యత ఉంది.
To be cleansed and filled with the Holy Spirit.
అతడు పవిత్రపరచబడి పరిశుద్ధాత్మతో నింపబడగలడు.
When we come to God and say, Lord, we are lepers.
మనము దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను ఒక కుష్ఠవాడను,
cleansed completely.
నేను సంపూర్ణంగా పవిత్రపరచబడినట్లు సహాయం చేయండి.
Filled with the Holy Spirit.
పరిశుద్ధాత్మతో నన్ను నింపండి.
There are a number of lessons that we can learn in this passage.
ఈ వాక్య భాగములో అనేకమైన పాఠాలను మనం నేర్చుకోవచ్చు.
Particularly concerning sin.
ప్రత్యేకముగా పాపమును గురించి.
We see sin in ourselves, we judge ourselves.
మనలో మనము పాపమును చూసి మనల్ని మనం తీర్పు తీర్చుకున్న ఎడల.
And when we see sin in others.
మరియు వేరే వారిలో కూడా మనం పాపం చూసినప్పుడు.
Not to judge so quickly.
అంత త్వరగా మనము వారిని తీర్పు తీర్చకూడదు, వేచి ఉండాలి.
And see if it's really true what we heard.
మనం విన్నది నిజమా కాదా అని తరచి చూడాలి.
True what we see.
మనం ఏదైతే చూసామో అది నిజమే.
Closer investigation.
చాలా దగ్గరగా పరిశీలించి చూడాలి.
Personal leper or that was wrong what he did before you know all the facts.
నీకు సత్యములన్నీ తెలిసేదాకా ఆ వ్యక్తి కుష్టివాడా కాదా అని చెప్పకూడదు.
If the Christian church would follow these simple rules.
ఒక క్రైస్తవ సంఘము ఈ సామాన్యమైన నియమములను పాటించినట్లయితే.
The holiness that Leviticus speaks about will be found in all of our life.
లేవీ కాండములో చెప్పినదంతా కూడా మన జీవితంలో మనం కనుగొనగలము. దేవుడు మనకు సహాయం చేయనుగాక.
వి కంటిన్యూ అవర్ స్టడీ ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్.
లేవీ కాండము పుస్తక అధ్యయమును మనం కొనసాగిస్తూ ఉన్నాం.
వెన్ వి బిగాన్ ద స్టడీ ఇన్ ఆవర్ లాస్ట్ సెషన్,
మన గత అధ్యయనములో ఈ పుస్తక అధ్యయనమును ప్రారంభించాం.
దట్ దిస్ ద టైటిల్ ఆఫ్ దిస్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ బుక్ ఇస్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్.
ఈ పుస్తకం యొక్క అంశం ఏమిటంటే దేవుని పరిశుద్ధత.
ఇట్ బిగిన్స్ ఇనిషియలీ విత్ ఆఫరింగ్స్.
మొట్టమొదట బలులతో ఇది ప్రారంభమైంది.
కంటిన్యూస్ విత్ జడ్జింగ్ దోస్ హూ ప్లే ద ఫూల్ విత్ ద ఫైర్ ఆఫ్ గాడ్.
ఆ తర్వాత దేవుని యొక్క అగ్నితో ఆటలాడుకుండే వారిని తీర్పు తీర్చినట్లుగా మనం చూసాం.
God hates all counterfeits of the Holy Spirit.
పరిశుద్ధాత్మకు నకిలీగా చేసే వారందరినీ కూడా దేవుడు ద్వేషిస్తాడు.
These are all aspects of holiness.
ఇవన్నీ పరిశుద్ధతలోని వివిధ రకములైన కోణాలు.
He saw another aspect of holiness is not judging people quickly to say that there is sin in their life.
పరిశుద్ధతలోని మరో కోణమును మనం చూసాం. వేరే వారి జీవితంలో మనం పాపం చూసినప్పుడు వెంటనే వారిని తీర్పు తీర్చకూడదు.
The lepers had to be tested very carefully.
13వ అధ్యాయంలో మనం చూసాం కుష్ఠరోగులను ఎంతో నిశితంగా పరిశీలించాలి.
In chapter 13 and verse 10.
13వ అధ్యాయం 10వ వచనంలో
priest looks and if there's a white swelling in the skin, the hair is turned white.
యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనపడగా అది వాని వెంట్రుకలను తెల్లబార్చిన ఎడల.
Then it is a chronic leprosy, verse 11. The priest pronounces him unclean.
అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయించాలి.
Now notice verse 13.
కానీ 13వ వచనమును గమనించండి.
If the leprosy has covered the whole body, he'll pronounce him clean.
ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయించాలి.
How is that?
అదే విధంగా జరుగుతుంది.
If the whole body is full of leprosy, he's pronounced clean.
శరీరం అంతయు కూడా కుష్ఠం ఉన్నట్లయితే పవిత్రుడని ఏ విధంగా చెప్తారు?
If that body somewhere some raw flesh again appears, he's pronounced unclean again.
అయితే వాని ఒంటి మీద పచ్చి మాంసము కనపడు దినమున వాడు అపవిత్రుడని నిర్ణయించాలి.
I can't explain that.
నేను దాన్ని వివరించలేను.
But its spiritual meaning.
కానీ దానికి ఒక ఆత్మ సంబంధమైన అర్థం ఉంది.
It means he comes to the Lord and say, Lord, I am a total sinner head to foot.
దాని అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి దేవా నేను అరికాల నుండి నడినెత్తి వరకు కూడా నేను పాపిని అని చెప్పినట్లయితే
God says, okay, you're cleansed.
అప్పుడు ప్రభు చెప్తాడు సరే నేను నిన్ను పవిత్రునిగా చేస్తాను.
Person says,
కానీ ఆ వ్యక్తి ఈ విధంగా చెప్పినట్లయితే
God, I'm not really that bad.
ప్రభు నిజంగా నేను అంత చెడ్డ పాపినేమి కాదు.
Parts of me which are little good.
కొన్ని విషయాల్లో నేను బాగానే ఉన్నాను.
That is like the raw flesh appearing somewhere.
ఇది ఏ విధంగా ఉంటుందంటే ఆ పచ్చి మాంసము ఒక చోట కనపడినట్లుగా.
Then he's unclean.
అప్పుడు అతడు అపవిత్రుడు.
The Pharisees were like that.
పరిసయ్యులు ఆ విధంగా ఉన్నారు.
Felt there were some good points in them.
కొన్ని మంచి విషయాలు వారిలో ఉన్నందువలన
they were unclean.
వాళ్ళు అపవిత్రులుగాయించబడ్డారు.
But the woman caught in adultery.
కానీ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ
sinner head to foot.
ఆమె అరికాల నుండి నడినెత్తి వరకు కూడా పాపిగా ఉంది.
Hey, you're not condemned.
సరే నీకు శిక్ష వేయబడదు.
Thief on the cross, which the Roman soldiers, Roman people thought he was the worst criminal.
సిలువ మీద ఉన్న దొంగను రోమీలు అనుకున్నారు అతడెంతో చెడ్డ నేరస్తుడని.
Leprosy head to foot.
అరికాల నుండి నడినెత్తి వరకు కూడా కుష్టు.
Clean, come to heaven with me.
నీవు నాతో కూడా పరదాయిస్కురా అని పవిత్రపరిచాడు దేవుడు.
It's a question of acknowledging it.
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మనల్ని గురించి మనం
తెలుసుకోవాలి.
మనమందరము కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా పాపులమే.
Very few acknowledge it.
కానీ అతి కొద్ది మంది మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతారు.
We acknowledge it.
ఒకవేళ దాన్ని నీవు తెలుసుకోగలిగినట్లయితే
cover it up.
దాన్ని కప్పుకోటానికి ప్రయత్నించినట్లయితే
we are not clean.
అప్పుడు మనము పవిత్రులుగా ఉండలేము.
Then holiness also applies to practical life.
పరిశుద్ధత మన అనుదిన అభ్యాసాత్మక జీవితమును కూడా అన్వయించుకోవచ్చు.
Read in chapter 18 to 27.
18 నుండి 27 అధ్యాయములు.
Laws concerning the holy life.
పరిశుద్ధమైన జీవితం గురించి అనేకమైన నియమాలు ఇక్కడ ఉన్నాయి.
Example in chapter 18.
ఉదాహరణకు 18వ అధ్యాయంలో.
Chapter is dealing with sexual purity.
ఈ అధ్యాయం అంతా కూడా లైంగిక సంబంధమైన పవిత్రత గురించి రాయబడి ఉంది.
Not marrying close relatives.
సమీప బంధువులను పెళ్లి చేసుకోకుండా ఉండుట.
Very detailed description of what we are not supposed to do.
మనము ఏమి చేయకూడదో అన్నదానికి ఎంతో లోతైన వివరణ ఉంది ఇక్కడ.
Goes on speaking about homosexuality in verse 22.
స్వలింగ సంపర్కం చేయకూడదని 22వ వచనంలో ఇక్కడ చెప్పబడింది.
Having sex with animals in verse 23.
జంతువులతో సంపర్కం చేయకూడదని 23వ వచనంలో ఉంది.
Then he explains the reason why the Canaanites are going to be thrown out of the land of Canaan.
ఆ తర్వాత ఇక్కడ కారణం ఉంది కనానీయులు ఎందుకు కనాను దేశం నుండి వెళ్లగొట్టబడుతున్నారు.
Other nations also God said wipe them out.
ఇతర దేశస్తులను కూడా వెళ్లగొట్టమని దేవుడు చెప్పాడు.
See, many people have this question.
అనేక మంది ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటారు.
Why God asked the Israelites to kill all these people?
ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులను వీరందరిని చంపేయమని అడిగాడు?
Reason God destroyed the world in the time of Noah.
నోవహ సమయంలో దేవుడు ప్రపంచమును ఎందుకు నాశనం చేశాడో అదే కారణము దీనికి కూడా.
Why God destroyed Sodom and Gomorrah?
సదమ గొమొర్రాను దేవుడు ఎందుకు నాశనం చేశాడో అదే కారణము.
And that is, it says in verse 24 and 25.
అదే ఇక్కడ చెప్పబడింది 24-25 వచనాల్లో.
Because the land has become defiled because these people have been doing these type of sexual sins.
ఆ ప్రజలు ఇటువంటి అపవిత్రమైన లైంగిక సంబంధమైన పాపములు చేస్తున్నారు కాబట్టి ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను
దాని మీద వారి దోష శిక్షను మోపుతున్నాను.
They've been sinning as homosexuals.
వారు స్వలింగ సంపర్కం చేస్తున్నారు.
Been sinning with animals.
జంతువులతో సంపర్కం చేస్తున్నారు.
Land become defiled, it says.
కాబట్టి ఆ దేశము అపవిత్రపరచబడిందని ఇక్కడ చెప్పబడింది.
That's why it says the land itself is casting them out.
అందుకని ఆ దేశమే వారిని బయటకు వెళ్ళగొడుతుందని ఇక్కడ చెప్పబడింది.
Verse 25 last part, the land has spewed out its inhabitants.
ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. 25వ వచనం చివరి భాగం.
So holiness relates very much to our sexual life.
పరిశుద్ధత అనేది మన లైంగిక సంబంధమైన జీవితమునకు ఎంతో దగ్గరగా సంబంధించినది.
Chapter written about it in the Old Testament.
ఈ అధ్యాయం అంతా కూడా పాత నిబంధనలో దీని గురించి రాయబడింది.
Verse 30, you must not practice any of these abominable customs.
30వ వచనము, ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించటం వల్ల మీరు అపవిత్రత కలుగజేసుకొనకూడదు.
That holiness for us today, one of the major areas is the sexual area.
ఈనాడు మనము కూడా పరిశుద్ధముగా ఉండవలసిన ఒక విషయం ఏమిటంటే లైంగిక సంబంధమైన విషయాల్లో.
You don't know holiness if you're not pure in the sexual area.
మీరు లైంగిక సంబంధమైన విషయంలో పరిశుద్ధంగా లేనట్లయితే నీకు పరిశుద్ధత అంటే ఏమిటో కూడా తెలియదు.
There's a lot of leprosy that needs to be acknowledged and cleansed.
ఆ విషయంలోనే మన కుష్ఠును మనం తెలుసుకొని మనం పవిత్రపరచబడవలసి ఉన్నది.
Then in chapter 19 verses 1 to 18.
ఆ తర్వాత 19వ అధ్యాయం 1 నుండి 18 వచనాల వరకు.
About holiness in daily life.
మన అనుదిన జీవితంలోని పరిశుద్ధత గురించి మనం చదువుతాం.
About reverencing father and mother, verse 3.
తల్లిదండ్రులను గౌరవించటం 3వ వచనం.
Not turning to idols.
విగ్రహాల తట్టు తిరగకుండా ఉండటం.
And being kind to other people.
మరియు ఇతరుల ఎడల దయ కలిగి ఉండటం.
For example, verse 9.
ఉదాహరణకు 9వ వచనంలో.
Reap the harvest of your land.
నీ పొలము యొక్క పంటను కోసేటప్పుడు.
Don't go to every corner and pick every little bit of the harvest.
నీ పొలములోనికి వెళ్లి ప్రతి మూలా కూడా ఉన్నదంతా కోయకూడదు.
When you glean your vineyard, verse 10.
నీ తోటలోని ఉన్నప్పుడు 10వ వచనము.
Picking some of it falls on the ground.
నీవు ఆ ఫలములను కోసేటప్పుడు కొన్ని రాలి పడతాయి.
Don't go back and pick it up.
ఆ రాలిపోయిన పండ్లను నీవు ఏరుకొనకూడదు.
Giving laws like this.
ఎందుకు దేవుడు అటువంటి నియమములు ఇస్తున్నాడు?
Let other poor people come and pick up those.
ఇతర బీదలు వచ్చి వాటిని తీసుకోవాలి.
Let other people come and pick up some of the harvest from the corners of your field.
నీ పొలములో నీవు విడిచిపెట్టిన పంటను బీదలు వచ్చి తీసుకోనివ్వు.
You are a rich person to have vineyards and fields.
ఒకవేళ నీవు పొలములు తోటలు కలిగి ఉన్న ధనవంతుడు అయితే,
consider other people who are poorer than you.
నీకంటే బేదలైన వారిని జ్ఞాపకం చేసుకో.
That is an important part of holiness.
పరిశుద్ధతలో అదెంతో ముఖ్యమైన భాగము.
If you're not considerate of other people, you're not holy.
ఒకవేళ నీవు వేరే వారిని పరిగణలోనికి తీసుకున్నట్లయితే నీవు పరిశుద్ధుడో కాదు.
Holiness is not just sitting before God and keeping our heart pure.
పరిశుద్ధత అంటే ఏదో కేవలం దేవుని ఎదుట కూర్చొని మన హృదయం పవిత్రంగా ఉంచుకోవటమే కాదు.
Holiness is loving other people who are in need.
పరిశుద్ధత అంటే అవసరంలో ఉన్న వారిని ప్రేమించటం.
You should not cheat other people, verse 11. Falsely with them.
మీరు ఇతరులతో అబద్ధమాడకూడదు, మోసం చేయకూడదు. 11వ వచనం.
Do a business with somebody, don't cheat him.
నీవు ఎవరితోనైనా వ్యాపారం చేస్తున్నట్లయితే అతన్ని మోసగించవద్దు.
And if a man works for you, verse 13, last part, you must pay him, don't wait until the morning.
ఒకవేళ నీ కొరకు ఎవరైనా పని చేసినట్లయితే అతనికి వెంటనే డబ్బులు చెల్లించాలి, మరునాటి వరకు నీవు వేచి ఉండకూడదు.
You must give him his money so that he has enough food, money to go and buy food for his family.
నీవు అతనికి డబ్బులు చెల్లించాలి, ఎందుకంటే అతడు వెళ్లి తన కుటుంబం కొరకు ఆహారమును కొనుక్కుంటాడు.
Don't make fun of a deaf man, verse 14.
చెవిటి వాడిని చూసి హేళన చేయకూడదు.
See, we sometimes see our children making fun of somebody's accent or the way he speaks or the way he walks.
కొన్నిసార్లు మనం చూస్తుంటాం పిల్లలు కొంతమంది మాట్లాడే విధానమును కానీ వాళ్ళు నడిచే తీరును కానీ ఎగతాళి చేస్తూ ఉంటారు.
Parents also laugh with the children.
తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి నవ్వుతూ ఉంటారు.
What proof?
అదేమి రుజువు చేస్తుంది?
Neither the parents nor the children fear God.
తల్లిదండ్రులు గాని పిల్లలు గాని దేవునికి భయపడట్లేదు.
Says here, don't make fun of a deaf man or make life difficult for a blind man. You must fear God.
ఇక్కడ చెప్పబడింది 14వ వచనంలో, చెవిటి వాని తిట్టకూడదు, గుడ్డి వాని ఎదుట అడ్డం వేయకూడదు, నీవు దేవునికి భయపడాలి.
Holiness is a very practical thing.
పరిశుద్ధత అనేది ఎంతో ఆచరణాత్మకమైన విషయము.
Any injustice in judgment.
అన్యాయపు తీర్పు తీర్చకూడదు.
Notice in verse 15.
గమనించండి 15వ వచనం.
Don't be partial to poor people.
బీదవాడని పక్షపాతము చేయకూడదు.
See, many people are partial to the rich.
అనేక మంది ధనవంతుల యెడల పక్షపాతం చూపిస్తారు.
Don't defer to the great people.
అది కూడా ఇక్కడ ప్రస్తావించబడింది, ధనవంతుల యెడల పక్షపాతం చూపకూడదని.
But it also says don't be partial to the poor.
కాని ఇక్కడ బీదవాడని పక్షపాతం చేయకూడదని కూడా చెప్పబడింది.
Sometimes people swing to the other extreme.
కొన్నిసార్లు ప్రజలు వేరే విపరీతమైన ధోరణికి కూడా వెళ్తారు.
Always against rich people.
వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ధనవంతులకు విరోధంగా ఉంటారు.
And some believers like that.
కొంతమంది విశ్వాసులు నేను ఆ విధంగా చూశాను.
They are always against the rich.
వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ధనవంతులకు విరోధంగా ఉంటారు.
But the Bible says we should not care for the rich or the poor. We must not be partial.
కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనం ధనవంతుల యెడల కాని బీదల యెడల కాని పక్షపాతం చూపకూడదు.
Partiality is a sin.
పక్షపాతము అనేది పాపము.
Verse 16, don't go around gossiping.
16వ వచనము, నీవు కొండెమలాడుచు ఇంటింటికి తిరగకూడదు.
Holiness, don't go around gossiping against other people.
ఇంటింటికి తిరుగుతూ వేరే వారి మీద కొండెమలాడకుండా ఉండటమే పరిశుద్ధత.
Don't hate your countrymen, verse 17, in your heart.
నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు, 17వ వచనము.
Just in your heart.
నీ హృదయములో.
Don't keep a grudge against anybody, verse 18.
18వ వచనము, ఎవరి మీద కూడా కోపం ఉంచుకోకూడదు.
And so on, many 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 laws like this.
అదే విధంగా ఎన్నో న్యాయ విధులు ఇక్కడ ఉన్నాయి.
Take another example.
మరొక ఉదాహరణను తీసుకోండి.
Verse 32. Be an older person.
32వ వచనము, మీరు ఒక వృద్ధుణ్ణి చూసినప్పుడు.
You must stand up.
మీరు లేచి నిలబడి ఆయన గౌరవించాలి.
This is part of holiness.
ఇది కూడా పరిశుద్ధతలో భాగమే.
One of the things that's happening today in the world is,
ఈనాడు లోకంలో జరుగుతున్న అనేక విషయాల్లో ఒక విషయం ఏమిటంటే,
యంగ్ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ రెస్పెక్ట్ ఫర్ పేరెంట్స్ అండ్ ఓల్డర్ పీపుల్ అండ్ టీచర్స్ అండ్ ఎవ్రీథింగ్.
కొంతమంది వారి తల్లిదండ్రుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల, పెద్దవారి పట్ల గౌరవం కోల్పోతున్నారు.
This is a mark of the world going away from God.
ఇది లోకము దేవునికి దూరంగా వెళ్ళుచున్నది అనటానికి ఒక గుర్తు.
If you read these little, even just this one chapter, we get a lot of idea of what true holiness is.
కేవలం ఈ ఒక్క అధ్యాయమును చదివితేనే పరిశుద్ధత అంటే ఏమిటో మనకు బాగా తెలుస్తుంది.
Speaks about not having any contact with spirit worshippers and witches and all in verse 31.
కర్ణపిశాచి గల వారితోను, సోది చెప్పు వారితోను ఎటువంటి సంబంధం కలిగి ఉండకూడదని ఇక్కడ చెప్పబడింది 31వ వచనము.
In chapter 20 he speaks of a whole lot of punishments for disobedience.
మరియు 20వ అధ్యాయము అవిధేయతకు ఎన్నో శిక్షల గురించి ఇక్కడ చెప్పబడింది.
Most of the punishment was kill the person.
అందులో అనేకమైన శిక్షలు మరణ శిక్షకు సంబంధించినవి.
Many times in that chapter it says he must be put to death, must be put to death, must be put.
ఈ అధ్యాయంలో అనేక సార్లు మరణ శిక్ష విధించాలి, మరణ శిక్ష విధించాలి అని రాయబడింది. అతడు విడిచిపెట్టబడకూడదు, మరణ శిక్ష విధించాలి, మరణ శిక్ష విధించాలి అని రాయబడింది.
This is holiness. Judgment is severe against people who play the fool with God.
ఇదే పరిశుద్ధత. ఎవరైతే దేవునితో ఆటలాడుకుంటారో వారి మీదకు కఠినమైన తీర్పు వస్తుంది.
Chapter 21 and chapter 22.
21వ అధ్యాయము 22వ అధ్యాయముల్లో
there are certain laws for priests.
యాజకులకు కొన్ని నియమాలు ఉన్నాయి ఇక్కడ.
And you see it says here in chapter 21 verse 17.
21వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ ఒక విషయం చెప్పబడింది.
In those days a person should not have any physical defect to be a priest.
ఆ రోజుల్లో ఒక యాజకుడు కావాలంటే శారీరకంగా ఎటువంటి లోపాలు కూడా ఉండకూడదు.
Verse 17, any of your sons has got a defect, he shall not come to be a priest.
17వ వచనము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనా కలిగిన యెడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు.
Various defects are mentioned here.
అనేకమైన లోపాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి.
Now for us it is not physical today.
ఇప్పుడు మనకైతే శారీరక సంబంధమైన లోపాలు కాదు.
Spiritually.
మనకైతే ఆత్మ సంబంధమైన లోపాలు ఉండకూడదు.
If a person has a spiritual defect,
ఎవరైతే ఆత్మ సంబంధమైన లోపాలు కలిగి ఉంటారో,
cannot be a leader among God's people.
దేవుని ప్రజల మధ్య నాయకుడిగా ఉండటానికి వీల్లేదు.
If he has not said it right,
ఒకవేళ దాన్ని సరిచేసుకున్నట్లయితే
ద న్యూ టెస్టమెంట్ సేస్ ఇఫ్ ఎ మ్యాన్స్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద లార్డ్ హీస్ గాట్ నో రైట్ టు బి ఎన్ ఎల్డర్ ఇన్ ఎ చర్చ్
కొత్త నిబంధన చెప్తుంది తన పిల్లలను బాగుగా పెంచనట్లయితే సంఘ పెద్దగా ఉండటానికి అతనికి అర్హత లేదని చెప్తుంది
స్టాండర్డ్స్ ఆర్ నిగ్లెక్టెడ్ టుడే
ఈనాడు ఈ ప్రమాణాలన్నీ కూడా నిర్లక్ష్యం చేయబడ్డాయి
మెనీ క్రిస్టియన్ లీడర్స్ దేర్ చిల్డ్రన్ ఆర్ సో వేవర్డ్
అనేక మంది క్రైస్తవ నాయకుల పిల్లలు తప్పిపోయిన వారుగా ఉన్నారు
దే కంటిన్యూ టు బి ఇన్ లీడర్‌షిప్ అండ్ టు ప్రీచ్
అయినా కూడా వారు ఆ నాయకత్వంలోనే ఉండి బోధిస్తూ ఉంటారు
నౌ వి కమ్ టు చాప్టర్ 23
ఇప్పుడు మనం 23వ అధ్యాయమునకు వచ్చాం
ఇన్ చాప్టర్ 23 వి రీడ్ అబౌట్ ద వేరియస్ ఫీస్ట్స్ దట్ God had ordained of festivals that God had ordained for Israel.
Israelilu koraku devudu erparchina anekamaina pandugalanu manam chustam.
Were seven celebrations we can say.
Avi yedu pandugalani manam cheppagalam.
God wanted Israel to recognize that following him was not a gloomy matter.
Devunu vembadichatuvante edo nirashato ayana anusarinchatam kaadu ani Israelilku cheppadalchukunnadu devudu.
True religion was supposed to be something that made you happy.
ఒక నిజమైన మతము నీవు సంతోషంగా ఉండేటట్లు చేస్తుంది
సంథింగ్ దట్ మేడ్ యువర్ ఫేస్ లాంగ్ అండ్
నీ ముఖము దిగులుగా పెట్టుకునేటట్లు లేక నీవు దుఃఖపడేటట్లు అది చేయదు
కాల్డ్ ఫీస్ట్ ఆర్ ఫెస్టివల్స్
వీటిని పండుగలు లేక విందులు అని పిలుస్తారు
టైమ్ ఆఫ్ సెలబ్రేషన్
ఉత్సవము జరిపించే సమయము
అండ్ దేర్ వర్ 7 ఆఫ్ దెం
అవి 7 ఉన్నాయి
ఫస్ట్ ఇస్ ద పాస్ఓవర్
మొట్టమొదటిది పస్కా పండుగ
విచ్ ఇస్ ద టైమ్ ఆఫ్ సెలబ్రేషన్ సెలబ్రేటింగ్ ద ఫ్యాక్ట్ దట్ వి డెలివర్డ్ ఫ్రమ్ ఈజిప్ట్
వారు ఐగుప్తులో నుండి విడిపించబడ్డారు అను విషయమును జ్ఞాపకం చేసుకుంటూ జరిగించే ఉత్సవం అది
ద సెకండ్ వాజ్ కాల్డ్ ద ఫీస్ట్ ఆఫ్ అన్లెవెన్డ్ బ్రెడ్
రెండవది పులి అని రొట్టెల పండుగ
దట్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ గాడ్ క్లెన్సింగ్ us from the leaven of sin
అది దేన్ని సూచిస్తుందంటే పాపము అను పులిపిండి నుండి దేవుడు మనల్ని కడిగివేసిన దానికి సూచనగా ఉంది
సంథింగ్ ఫర్ రిజాయిసింగ్
ఇది కూడా మనము సంతోషించడానికి హేతువే
థర్డ్ వాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్
మూడవది ప్రథమ ఫలముల పండుగ
యు నో ఎక్స్‌ప్రెసింగ్ అవర్ థ్యాంక్ఫుల్నెస్ టు గాడ్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్
మనము పంటను కోసినప్పుడు మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే సమయం అది
క్రైస్ట్ కమింగ్ అండ్ ప్రెజెంటింగ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ టు ద ఫాదర్ ఎ పిక్చర్ ఆఫ్ దట్
యేసుక్రీస్తు ప్రభు తన తండ్రికి ప్రథమ ఫలములు అర్పించుటకు ఇది సూచనగా ఉంది
దెన్ ద ఫోర్త్ వన్ ఇస్ ద ఫీస్ట్ ఆఫ్ పెంటికాస్ట్ విచ్ వి ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్
నాలుగవది పెంతికోస్తు పండుగ మనందరికీ కూడా దీని గురించి బాగా తెలుసు
And here they had to wave two loaves before God.
దేవుని సన్నిధిలో రెండు రొట్టెలను వారు అల్లాడింపవలెను.
Picture of the Jews and Gentiles now being filled with the Holy Spirit.
ఇది దేని సూచిస్తుందంటే యూదులు మరియు అన్యులు కూడా పరిశుద్ధాత్మతో నింపబడటం గురించి.
Fulfilled on the day of Pentecost when the Holy Spirit fell uniting Jews and Gentiles into one body.
ఇది పెంతికొస్తు దినాన పరిశుద్ధాత్మ వచ్చి యూదులను అన్యులను నింపటం ద్వారా ఒకే శరీరముగా వారిని సమకూర్చాడు.
And then the fifth one is the feast of trumpets
tarvata aidavadi boorala pandaga
and that is a picture of the coming of the lord when the trumpet will be blown
boora vodinappudu yesu christu prabhu raakadnu idi soochistundi
and that is going to happen it says the trumpet will sound and the lord will come
boora vodinappudu prabhu marla vastadani akkada cheppabadindi
and in that time
aa samayamlo
trumpets were blown to gather people for worship
ప్రజలందరూ సమకూర్చబడి ఆరాధించుటకు బోర ఊదబడేది లేక యుద్ధం చేయటానికి
దెన్ ద సిక్స్త్ వన్ వాస్ కాల్డ్ ద డే ఆఫ్ అటోన్మెంట్
ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినము
చాప్టర్ 16 అండ్ చాప్టర్ 23
దాన్ని మనం 16వ అధ్యాయంలో మరియు 23వ అధ్యాయంలో చదువుతాం
ఆల్ ద ఫీస్ట్ దిస్ వాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీస్ట్
వారికున్న అన్ని పండుగల్లో కంటే కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైన పండుగ
అకార్డింగ్ టు అవర్ క్యాలెండర్ ఇట్ వాస్ సమ్ టైమ్ ఇన్ అక్టోబర్ ఎవ్రీ ఇయర్
మన క్యాలెండర్ ప్రకారం ఇది దాదాపు అక్టోబర్ నెలలో వస్తుంది
అండ్ ఇట్ వాస్ ద మోస్ట్ సీరియస్ అండ్ సాలెమ్ డే ఆఫ్ ద ఇయర్ ఫర్ ఆల్ ది జూయిష్ పీపుల్
ఇది యూదులందరికీ కూడా ఎంతో తీవ్రమైన ముఖ్యమైన దినము
ద పాస్ ఓవర్ వాస్ ఎ పిక్చర్ ఆఫ్ గాడ్ ఫర్ గివింగ్ మ్యాన్ సిన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్రైస్ట్ డెత్
పస్కా పండుగ అంటే క్రీస్తు యొక్క మరణాన్ని బట్టి దేవుడు ప్రజల యొక్క పాపములను క్షమించటం సూచిస్తుంది
డైరెక్టెడ్ టువర్డ్స్ మ్యాన్
అది మానవుని దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా ఉంటుంది
డే ఆఫ్ అటోన్మెంట్ వాస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్
కానీ ప్రాయశ్చిత్తార్థ దినం అంటే దేవుని వైపు చూస్తుంది
పిక్చర్ ఆఫ్ గాడ్స్ యాంగర్ అగైన్స్ సిన్ బీయింగ్ సాటిస్ఫైడ్ బికాస్ క్రైస్ట్ హస్ పేడ్ ద ప్రైస్
అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వెల చెల్లించారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత చల్లారినట్లుగా ఉంటుంది
అండ్ ఆన్ దిస్ డే
ఆ రోజున
they used to sacrifice, they used to get two goats.
వారు ఎంతో త్యాగం చేస్తుంటారు, రెండు మేకలను తీసుకుని వస్తారు.
One was sacrificed.
ఒకటేమో బలి ఇవ్వడానికి,
the other was sent out into the wilderness.
రెండవ దాన్నేమో అరణ్యంలోనికి పంపిస్తారు.
That was a picture of Christ dying for our sins, Christ taking our sins far away.
అది క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయి మన పాపములను దూరంగా తీసివేసిన దానికి సూచనగా ఉంది.
సో దీస్ వర్ పిక్చర్స్ విత్ విచ్ ద లార్డ్ ఇస్ ట్రైయింగ్ టు సే హౌ ఎ సబ్స్టిట్యూట్ వుడ్ కమ్ అండ్ టేక్ అవే ఆల్ యువర్ సిన్స్ ఫార్ అవే.
మన పాపములకు ప్రతిగా ఏ విధంగా దేవుడే మన పాపములను ఆయన మీద వేసుకుని తొలగిస్తాడో దీన్ని సూచిస్తుంది.
అండ్ దెన్ ఫైనలీ ద లాస్ట్ ఫీస్ట్ వాస్ కాల్డ్ ద ఫీస్ట్ ఆఫ్ షెల్టర్స్.
చివరి పండుగ పర్ణశాలల పండుగ.
They had to live for 8 days in tents.
వాళ్ళు గుడారాల్లో 8 రోజులు ఉండాలి.
And that was to remind them of the 40 years they wandered in tents in the wilderness.
అది వారికి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే 40 సంవత్సరాలు వారు అరణ్యములో గుడారములో జీవించారని.
Every day they would offer bullocks.
ప్రతిరోజు కూడా వాళ్ళు కోడెదూడలను అర్పిస్తుంటారు.
And on the last day they would draw water from the pool of Siloam and pour it out.
చివరి దినమున సిలోయమను కోనేట్లో నుండి నీళ్లు తోడి బయట పోస్తారు.
And that was the day when Jesus spoke about rivers of living water flowing out of those who believe in him.
ఆ రోజునే యేసు ప్రభు చెప్పారు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పారు.
Of that future time when Jesus would come and establish his kingdom on the earth.
అది దేని సూచిస్తుందంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు.
Festivals were supposed to show some aspect of God's relationship with man.
ఈ పండుగలన్నీ కూడా దేవునితో మానవునికున్న సంబంధాన్ని ఏదో ఒక కోణంలో సూచిస్తున్నాయి.
And then we come towards the end of the book of Leviticus.
ఆ తర్వాత లేవీకాండము చివరి భాగమునకు మనం వస్తాం.
And we read in chapter 25.
25వ అధ్యాయంలో మనం చదువుతాం.
About what is called the sabbatical year or the year of Jubilee.
అది మహా విశ్రాంతి దినము, సునాద కాలము. ఎంతో ఆసక్తికరమైన న్యాయవిధి.
చాప్టర్ 25
25వ అధ్యాయం 3వ వచనము.
It's not only man who had to keep a Sabbath once every 7 days.
ప్రతి 7 రోజుల్లో ఒక రోజు మానవుడు మాత్రమే కాదు విశ్రాంతి తీసుకునేది.
బట్ ద ల్యాండ్ ఆల్సో హ్యాడ్ టు హ్యావ్ అ సాబ్.
కానీ భూమికి కూడా విశ్రాంతి కావాలి.
బట్ సో దే ఫీల్ ఫర్ 6 ఇయర్స్ అండ్ లీవ్ ఇట్ ఫ్రీ ద 7th ఇయర్ అకార్డింగ్ టు
6 వర్షం వైల్
వాళ్ళు 6 సంవత్సరములు చేను విత్తాలి, 7వ సంవత్సరం భూమికి విశ్రాంతినివ్వాలి. 3, 4 వచనాలు.
గివ్ ద ల్యాండ్ అ రెస్ట్.
ఆ భూమికి విశ్రాంతినివ్వాలి.
ఇఫ్ యు ఆర్ వరీడ్ అబౌట్ హౌ విల్ యూ ఈట్ ఆన్ దట్ ఇయర్ ఇఫ్ యూ డోంట్ సో ద ల్యాండ్.
ఒకవేళ ఆ సంవత్సరం నీవు చేనును విత్తనట్లయితే మరి ఏమి తింటాము అని నీకు ఆలోచన కలిగినట్లయితే,
యు ఆస్క్ యువర్సెల్ఫ్ వాట్ ఆర్ వి గోయింగ్ టు ఈట్,
మరి మనం ఏం తినాలి అని నీవు ప్రశ్నించుకున్నట్లయితే,
గాడ్ సేస్ ఇన్ ద 6th ఇయర్ ఐ విల్ గివ్ యు ఫర్ 3 ఇయర్స్.
ప్రభు చెప్తున్నాడు, 6వ సంవత్సరమున మీకు 3 సంవత్సరాలంత పంట నేను ఇస్తానని చెప్తున్నాడు.
గెట్ మచ్ మోర్ దెన్ వాట్ యు నీడ్ ఫర్ ద 7th ఇయర్.
కాబట్టి నీకు 7వ సంవత్సరం ఎంత అవసరమో దానికంటే కూడా నువ్వు ఎక్కువగా పొందుతున్నావు.
8th ఇయర్ యు విల్ బి స్టిల్ ఈటింగ్ వాట్ యు సోడ్ ఇన్ ద 6th.
నీవు 6వ సంవత్సరంలో ఏదైతే విత్తావో దానిని నువ్వు 8వ సంవత్సరంలో కూడా తినవచ్చు.
బట్ యు నో ద జూస్ డిడ్, దే వర్ సో కావెటస్.
కానీ యూదులు ఏం చేశారో మీకు తెలుసా? వాళ్ళెంతో దురాశ పడి,
దే 3 టైమ్స్ ఇన్ ద 6th ఇయర్.
వాళ్ళకి 6వ సంవత్సరంలో 3 అంతలు వచ్చింది.
దే సెడ్, లెట్స్ సో ఆన్ ద 7th ఇయర్ ఆల్సో.
వాళ్ళు అనుకున్నారు, ఈ 7వ సంవత్సరంలో కూడా విత్తనాలు వేద్దాం,
మేక్ మోర్ మనీ,
ఆ విధంగా ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం.
490 ఇయర్స్ ఆఫ్ దర్ హిస్టరీ దే నెవర్ అలౌడ్ ద ల్యాండ్ టు హ్యావ్ అ సాబత్.
ఆ విధంగా 490 సంవత్సరాలు ఆ భూమికి విశ్రాంతినివ్వలేదు.
అండ్ దాట్ వాస్ వై గాడ్ పనిష్డ్ దెం.
అందుకనే దేవుడు వారిని శిక్షించాడు.
God said you didn't keep the sabbath like I told you to do.
Bhumiki ye vidhanga nenu visranthini ivvamannano aa vidhanga meer aacharinchaledu.
Okay, send you to Babylon for 70 years.
Sare kabatti nenu mimmalnu Babylon ku 70 samvatsaralu pampisthanu.
In 490 years, for 70 years the land was not supposed to be sown.
Endukante 490 samvatsarallo 70 samvatsaralu bhumini vittakodadu.
You do that.
Kani meer danni cheyaledu.
Send you to Babylon and we'll get a sabbath for 70 years.
కాబట్టి నేను మిమ్మల్ని బబులోనుకు పంపిస్తాను, ఆ భూమికి 70 సంవత్సరాలు విశ్రాంతి దొరుకుతుంది.
What does that teach us? God's laws catch up with us.
అది మనకేం బోధిస్తుంది? దేవుని యొక్క న్యాయ విధులు మనల్ని పట్టుకుంటాయి.
This is something we must remember.
దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి.
He waited 490 years.
దేవుడు 90 సంవత్సరాలు లేక 100 సంవత్సరాలు ఆగొచ్చు.
Finally his judgment can catch up.
కానీ చివరకు ఆయన తీర్పు మనల్ని పట్టుకుంటుంది.
There are many other little laws that were given to the children of Israel here.
ఇంకా కొన్ని చిన్న చిన్న న్యాయ విధులు ఇశ్రాయేలుకు ఇవ్వబడ్డాయి.
I want to show you one little law.
ఒక చిన్న న్యాయ విధిని నేను మీకు చూపిస్తాను. 27వ అధ్యాయం.
Very interesting law here.
ఎంతో ఆసక్తికరమైన న్యాయ విధి ఇక్కడ ఉంది.
It says here in towards the end of this chapter.
ఈ అధ్యాయము చివరిలో ఇక్కడ చెప్పబడింది.
In verse 32. Every tenth part of the herd or flock, whatever passes under the rod, tenth one shall be holy to the Lord.
32వ వచనము. గోవుల్లోనే గాని గొర్రె మేకల్లోనే గాని కోల క్రింద నడుచువన్నిట్లో దశం భాగము ప్రతిష్ఠితమగును.
Means they have to count their herd one by one as they pass under the rod.
దాని అర్థం ఏమిటంటే కోల క్రింద నడిచే వాటిలో ఒక్కొక్క దాన్ని లెక్క పెడతారు.
2, 3, 4, 5, 6, 7, 8, 9.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
10.
10.
Yeah, that's for the Lord.
అది దేవునికి ప్రతిష్ఠితం అవుతుంది.
20th for the Lord.
20వది దేవునికి.
Supposing he saw this 20th is a very good lamb.
ఒకవేళ 20వది ఎంతో మంచి మేకపిల్లని ఆయన చూసినట్లయితే.
But this 19th one is a bit sick.
ఈ 19వది కొంచెం జబ్బు పడింది.
And he's tempted to change it. I'll give the 19th one to the Lord.
నేను దేవునికి 19వది ఇస్తాను 20వది ఇవ్వనని అతడు శోధించబడినట్లయితే.
The Lord said you can't do.
ప్రభు చెప్తున్నాడు నీవు ఆ విధంగా చేయకూడదు.
See, it says in verse 33.
చూడండి 20వ అధ్యాయం 33వ వచనం.
He is not to be concerned whether it's good or bad till he exchanges it.
అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు.
If he sees the 19th is bad and gives 19th.
ఒకవేళ అతడు చూచి 19వది సరిగా లేదని 19వ దాన్ని ఇచ్చినట్లయితే.
Then he must give that and the 20th. Both must be given.
అప్పుడు అతడు 20వది కూడా ఇవ్వాల్సి వస్తుంది, 19, 22 ఇవ్వాల్సి వస్తుంది.
See, God was trying to deliver these people from doing business with him.
దేవునితో వ్యాపారం చేయకుండా వారిని విడిపించాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ.
Malachi, he says that.
మలాకీ గ్రంథంలో ఆయన చెప్తున్నాడు దాన్ని.
All the lame bullocks and the blind lambs to me.
మీరు కుంటి వాటిని గ్రుడ్డి వాటిని నాకు అర్పిస్తున్నారు.
That's what he was warning against here.
అదే ఆయన ఇక్కడ హెచ్చరిస్తున్నాడు.
How is it with us when we give to the Lord?
మనము దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి?
Do we give our best children to the Lord?
మన శ్రేష్టమైన పిల్లలను మనం దేవునికి ఇస్తున్నామా?
Best children for the world.
లేక మన శ్రేష్టమైన పిల్లలను లోకమునకు ఇస్తున్నామా?
No, lot of people send their useless children to Bible school.
అనేక మంది వారికి ఎందుకు పనికిరాని వారి పిల్లలను బైబిల్ పాఠశాలలకు పంపిస్తూ ఉంటారు?
It's a joke almost.
ఇది ఎంతో అపహాస్యం చేసినట్లుగా ఉంటుంది.
In everything, what about in our life? Do we give the best part of our life to God?
మన జీవితంలో ప్రతిదీ కూడా శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇస్తున్నామా?
దాట్ ఈస్ ట్రూ హోలీనెస్.
అదే నిజమైన పరిశుద్ధత.
బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వి ఆర్ ఓల్డ్ అండ్ అబౌట్ టు డై.
మన జీవితంలో శ్రేష్టమైన భాగమును మనం వృద్ధులమై చనిపోయే ముందు కాదు.
గాడ్ హెల్ప్ us టు అండర్స్టాండ్ హోలీనెస్.
పరిశుద్ధతను అర్థం చేసుకున్నట్టుకు దేవుడు మనకు సహాయం చేయను గాక.
బెస్ట్ టు హిమ్.
శ్రేష్టమైన దాన్ని మనం ఆయనకి ఇచ్చులాగున.
కన్సర్న్డ్ అబౌట్ అదర్ పీపుల్ ఇన్ నీడ్.
ఇతరుల గురించి పట్టించుకుందాం.
గాడ్ హెల్ప్ us.
దేవుడు మనకు సహాయం చేయను గాక.